తెలుగువారి ఆత్మీయ వారధి. హాయ్, హలో, నమస్తే. మీరు వింటున్న తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో వినిపించే కథలు మీ ఆర్జే వెంపటి కామేశ్వరరావు. ప్రతి గురువారం రాత్రి మీ ముందుకు వస్తాను. వారం వారం ప్రముఖ రచయితల రచయిత్రుల కథలని మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వారం నేను వినిపించే కథ శ్రీ శ్రీరాజు గారి కథ జైలు. రావిశాస్త్రి రచనల్ని, రాబర్ట్ బ్రౌనింగ్ పద్ధతిని ఇష్టపడే రచయిత శ్రీరాజ్ బీఎస్సీ, ఆ పైన ప్లే డైరెక్షన్లో థియేటర్ ఆర్ట్స్లో డిప్లొమా చేశారు. బీఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగి. సుమారు 60 కథలు, కొన్ని కవితలు, నాటకలు, వ్యాసాలు, సమీక్షలు ప్రముఖ వార మాస పత్రికల్లో ప్రత్యేక సంచికల్లో ప్రచురించబడ్డాయి. కొన్ని కథలు హిందీ, కన్నడ, ఒరియా, ఆంగ్ల భాషల్లోకి అనువదించబడ్డాయి. ఒక్క క్షణం, చుక్కల సీమ, వెలుగు బాకెట్లోకి కథా సంకలనాలు, లంచం, కాలధర్మం నాటికలు వెలువడ్డాయి. రంగస్థల ప్రదర్శన కోసం, రేడియో కోసం రాసిన నాటిక నాటకాలకు అవార్డులు, రివార్డులతో పాటు ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక పరిషత్తుల్లో ఉత్తమ రచనగా బహుమతులు గెలుచుకున్న కాలధర్మ నాటిక 1990వ సంవత్సరం అఖిల భారత తెలుగు మహాసభలలో ప్రదర్శించబడింది. తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం పొందిన కాలధర్మ నాటిక కలికాలం పేరుతో చలనచిత్రంగా తెరకెక్కింది. తమిళ, కన్నడ, ఒరియా, బెంగాలీ, మరాఠీ భాషల్లో రీమేక్ సినిమాగా రూపుదిద్దుకుంది. చలనచిత్ర రచయితగా కలికాలం, సూరిగాడు, ప్రేమించు, తపస్సు, అక్కా బాగున్నావా మొదలైన సినిమాలకు రచన చేశారు. ప్రేమించు సినిమాకు 2002లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ బంగారు నంది అందుకున్నారు. సూరిగాడు సినిమా చైనా ఫిల్మ్ ఫెస్టివల్కి, ఇండియన్ పనోరమాకి ఎన్నికైంది. తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం, మెడ్రాస్ కళాసాగర్ అవార్డు, వంశీ బర్క్లీ అవార్డు, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అవార్డు, ఇంకా చాలా పురస్కారాలు కథలకి, నాటకాలకు, సినిమాలకి అందుకున్నారు. ఈనాటి కథ జైలు గురించి రచయిత ఏమంటారో వారు పంపిన లిఖిత సందేశంలో తెలుసుకుందాం. కొన్ని ఇబ్బందుల కారణంగా వాయిస్ మెసేజ్ ఇవ్వలేకపోతున్నామని వారు వ్యక్తపరిచారు. దాదాపు 44 సంవత్సరాల క్రితం పుస్తక ప్రపంచం మాసపత్రిక 1981 మే సంచికలో ఈ జైలు కథ ప్రచురించబడింది. ఈ కథకి ఇన్స్పిరేషను నేను చూసిన ఓ దృశ్యం. ఆ రోజు స్కూల్ బస్సు రాలేదు. మా అబ్బాయిని డ్రాప్ చేయడానికి కాన్వెంట్కి వెళ్లాను. కళ్ళు లేని ఓ బిచ్చగాడు తనకి సాయంగా వచ్చిన కుర్రాన్ని తిడుతున్నాడు. కేకలు వేస్తున్నాడు చోటు మార్చమని. అదేమీ పట్టించుకొని ఓ చిన్న కుర్రాడు గేటు ముందు నిలబడి కాన్వెంట్ పిల్లలతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆర్తిగా చూస్తున్నాడు. వాచ్మెన్ బెల్లు కొట్టి గేటు మూసే వరకు అక్కడే ఉన్నాడు. ప్రతిరోజు ఇలాగే చూస్తుంటాడని వాచ్మెన్ చెప్పగా తెలిసింది, ప్రతిరోజు ఇలాగే చేస్తుంటాడని తెలిసింది. ఈ దేశంలో అనాథ పిల్లలు ఎందరో ఉన్నారు. అందరికీ చదువుకోవాలనే ఆలోచన ఉండదు, అందరికీ చదువుకునే అవకాశం ఉండదు. ఏ ఒక్కరిలో అయినా అలాంటి ఆశాకిరణం పుడితే వాళ్ళకి చదువుకునే అవకాశం ఎవరందివ్వాలి? ఈ నేపథ్యంలో రాసిన కథ ప్రముఖుల ప్రశంసలు పొందింది, ఆకాశవాణిలో ప్రసారమైంది. టోరీ రేడియో శ్రోతలకు నన్ను పరిచయం చేస్తున్న శ్రీ వెంపటి కామేశ్వరరావు గారికి కృతజ్ఞతలు. ఇది రచయిత శ్రీ శ్రీరాజు గారి సందేశ సారాంశం. విన్నారు కదా జైలు కథ గురించి రచయిత శ్రీ శ్రీరాజు గారి లిఖిత సందేశం నేను వినిపించగా, ఇక కథలోకి వెళ్ళిపోదాం. అరే జపానో, ప్యాసింజర్లకేదో కావాలంట చూడరా. ప్యాసింజర్లను గదిలోకి పంపి గుమ్మం ముందు గుమ్మటంలా కూర్చుని డబ్బు లెక్క పెట్టుకుంటున్న సూరమ్మ హుంకరింపు అది. ఊరే జపాను, తలనెప్పెడుతోంది, 2 అనాశలు పట్టుకురా బాబాబు. నలిగిపోయిన చీరను చెరిగిపోయిన తలను సవరించుకుంటూ గది తలుపులు తీసుకుని బయటకు వచ్చిన పంకజం అర్ధింపు అది. జపాను సంఘాలకు వెళ్ళి మావకి క్యారేజీ ఇచ్చేసి పర్రారా, నీకు సినిమా చూపిస్తాడులే. సినిమా హాల్లో పనిచేసే పోలారావు పెళ్ళాం పురమాయింపు అది. ఓ జపానుగా 10 నిమిషాల్లో ఒట్టుకొచ్చినావా సరే, లేకపోతే నీ బీపు ఇమానం అవుతావుది, ఎల్రయ్యేద్దావన్నా కొడక. తాగింది చాలక మరో బుడ్డి నాటు కోసం తగతగలాడిపోతున్న అసిరయ్య బెదిరింపు అది. ఒకరిది సాధింపు, ఇంకొకరిది అదిలింపు, వేరొకరిది సతాయింపు. ఇంపుగా విసుగు లేకుండా అందరి పనులు చేయటం జపాను ప్రత్యేకత. జపాను అందరితల్లో నాలుక, ఎవరినీ కాదనే నాలుక జపానుకు లేదు. జపాను అని పిలువబడే ఆ శాల్తీకి మరో పేరు లేదు, పేరు జపానే. కథ కాస్త రసవత్తరంగా సాగటానికి జపాను పుట్టు పూర్వోత్తరాల గురించి 4 మాటలు. చాలా కాలం కిందట ఆమె పేరు అప్రస్తుతం, పుట్టడం నేరం కాకపోయినా యవ్వనం ఇచ్చిన అందం ఆమె పాలిట శాపమైంది. ఆ అందాన్ని, అంతకు మించిన అమాయకత్వాన్ని చూసి ఓ కాముకుడు ప్రేమికుడుగా నటించి ఆమెను తన దారికి తెచ్చుకున్నాడు. అందమైన దారొకటి చూపిస్తానని ఆమె బతుకుతున్న పరిసరాలకి అయిన వాళ్ళకి దూరంగా తీసుకుపోయాడు. కలలో కనిపించే రాజకుమారుడు తెల్లగుర్రం మీద తనని ఆకాశంలోకి, ఆ పైన స్వర్గలోకంలోకి తీసుకెళ్తున్నాడని కళ్ళు మూసుకుని కలలో కంది. ఆమె కళ్ళు తెరిచేసరికి తను నేలమీదే ఉన్నట్టు, ఆ పైన నరకలోకంలో ఆడ యముడి లాంటి సూరమ్మ చేతుల్లో చిక్కుకున్నట్టు తెలిసింది. తన ప్రేమికుడు కాదు కాముకుడు తీయేటి కబుర్లతో తన అందాన్ని జుర్రుకుని ఆ తర్వాత సూరమ్మకి 500కి అమ్ముకుని పలాయనం చిత్తగించాడు. ఆ దుర్మార్గుడు పరిచయం చేసిన సూరమ్మ తనకి అత్తగారు కాదని మొండలేపారం యజమాని అని తొందరలోనే తెలిసిపోయింది. ఏం తెలుసుకున్నప్పటికీ తన జీవితాన్ని తివాచిగా పరచక తప్పలేదు. ఆ తివాచి మీద ఎందరో నడిచిపోయారు. ఒకసారి ఎవరో జపాన్ దొర వచ్చి వెళ్ళాక ఆమెకి కడుపొచ్చింది. ఆ కడుపులో కుళ్ళును పోగొట్టడానికి సూరమ్మ చాలా ప్రయత్నాలు చేసింది, బట్ ఇన్ వెయిన్. ఈ ప్రపంచంలోకి మరో కొత్త ప్రాణి వచ్చింది. పొత్తిళ్లలో ఎర్రగా బొద్దుగా ఉన్న పసిబిడ్డ చిన్న కళ్ళు చప్పుడి ముక్కు చూసి ఈడచ్చు జపాందరలాగా ఉన్నాడు అన్నారు. అక్కడ కొంపల్లో, రొచ్చులో, కుళ్ళులో, చీకటిలో, దరిద్రంలో బ్రతికేస్తున్న జనాలు. ఆ విధంగా ఆ పసిబాడికి జపాను అని నామకరణం జరిగింది. ఆ పసివాణ్ణి చూసి ఆమె చాలా మురిసిపోయింది. జపాను దొరలాగే ఎంతో ఎదిగిపోతాడని, మోసాలతో నిండిన ఈ లోకాన్ని, కుళ్ళుతో నిండిపోయిన మనుషుల్ని బాగు చేస్తాడని, తనని చీకటి నుండి వెలుగులోకి నడిపిస్తాడని ఎన్నో అనుకుంది. ఆశలు పెంచుకుంది. కానీ 10 మంది కోసం పరిచిన తివాచి అప్పటికే పేలికలు చీలికలైపోయింది. జపానుకి అమ్మ అనే పిలుపు రాకముందే ఆమె పిలుపుకి అందనంత దూరానికి వెళ్ళిపోయింది. జపాను ఒంటరిగా మిగిలిపోయాడు. జపానుకి ఎవ్వరూ లేరు, కానీ జపాను అందరికీ కావాలి. అందుకే పిచ్చి మొక్కను ఎదగనిచ్చారు. అప్పటినుంచి ఆ ప్రపంచంలోనే జపాను పెరిగాడు. ఆ వాతావరణంలోనే జపాను నవ్వటం, నడవటం, అల్లరి చేయటం, ఆడుకోవటం అన్నీ నేర్చుకున్నాడు. ఇదంతా కథకి ప్రోలోగ్ అనుకుందాం. జపాను నిద్రలేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. గదంతా చీకటిగా ఉంది. అదే పనిగా దోమలు రదచిస్తున్నాయి. ఒక్క అడుగు ముందుకు వేయడానికి వీల్లేకుండా కటకటాలు ఎదురుగా ఉన్నాయి. దూరంగా మసక వెలుతురులో సెంట్రీలు కనిపిస్తున్నారు. జపాను చిన్నగా నవ్వుకున్నాడు. తన పాత ప్రపంచానికి దూరంగా ఉన్నందుకు. వారం 10 రోజుల క్రిందట తన బతుకు వేరేగా ఉండేది. చీకటి పడుతుంది, అప్పుడే చీకటి బతుకులకు, ఆకలి కడుపులకు, నిరాశలకు, నిట్టూర్పులకు తెల్లవారుతుంది. మురికి సందుల్లో, ఇరుకు కొంపల్లో, ఎండిన గుండెల్లో, గాజు కళ్లల్లో ఒకటే సందడి, ఒకటే హడావుడి. సర్దుమణిగేసరికి అర్ధరాత్రి దాటుతుంది. అప్పటికి గాని తనకి తీరిక దొరకదు, తినడానికి తిండి దొరకదు, పడుకోవటానికి చోటు దొరకదు. అందరినీ ఒప్పించాలి, ఎవ్వరిని ఒప్పించినా చివాట్లు, దెబ్బలు తినాలి, పస్తులుండాలి. తెల్లవారుతుంది. దారంతా చిందరవందరగా ఉన్న పగిలిన గాజులు, నలిగిన పువ్వులు, రాత్రంతా మంచుకు తడిసిన మట్టిలో పిల్లలు చేసే గొడవలు, బతుకంతా దరిద్రం, రోగాలతో నిండిన మనుషుల మూలుగులు, వీట్కోలు ఇస్తున్న సమయంలో మస్తూ తాత అడుక్కోటానికి బయలుదేరతాడు. మస్తూ తాతకి కళ్ళు లేవు, దారి తెలియదు. తాతకి కళ్ళు దారి తనే. ఉదయాన్నే తాతను తీసుకెళ్లడం, నలుగురు వచ్చేపోయే చోట గుడ్డపరిచి కూర్చోబెట్టడం, పొద్దుపోయే వరకు తోడుగా ఉండటం, మళ్లీ తాతని గూటికి చేర్చడం తను చేయాలి. ఏ ఒక్కటి చేయకపోయినా మధ్యాహ్నం తాతగిచ్చే రొట్టెముక్క, టీనీళ్లు దొరకవు. తాత పెట్టే బూతులు మస్తుగా తినాలి. ఇప్పుడు తనకు కావలసినంత తీరిక. అది చెయ్యి ఇది చెయ్యి అని ఎవ్వరూ తనకి పనులు పురమాయించడం లేదు. సూరయ్య మామ, పంకజం పిన్ని, పోలారావు మామయ్య, అసరయ్య పెద్ద, మస్తూ తాత ఒక్కరూ కనిపించడం లేదు. తను హంతకుడు. ఒక పెద్ద మనిషిని హత్య చేసిన నేరానికి తనను జైల్లో పెట్టారు. కావాలనే తను హత్య చేసి జైలుకు వచ్చాడు. చాలా సంతోషంగా ఉంది తను పెరుగుతున్న చీకటి చోటు నుంచి, ఇరుకు బతుకు నుంచి బయటపడినందుకు. ఠాణాలో గంటలు వినిపించాయి. కోర్టు బోనులో 10 మంది తెలివైన వాళ్ల మధ్య దేవుడులాంటి జడ్జిగారి ముందు గుండెల్లో దాగిన నిజంతో నిర్భయంగా జపాను నిలబడ్డాడు. 10 గంటలు దాటింది. జడ్జిగారు రావడంతో కోర్టు హాలులో అలజడి తగ్గింది. 10 ఏళ్లైనా నిండని ఓ పసివాడు పట్ట పగలు నడిరోడ్డు మీద తనకి ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని దారుణంగా ఎందుకు హత్య చేసినట్టు ప్రాసిక్యూషన్ వారు, డిఫెన్స్ వారు వాదించుకున్నారు. కారణాలు వెలికి తీయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. కోర్టు వారు సూరమ్మను, అసిరయ్యను, మస్తూ తాతను పేరు పేరున పిలిపించారు. ప్రశ్నలు వేశారు, పాయింట్లు లాగారు. ఒక్కొక్కరు బోనులోకి వచ్చారు. దేవుడి ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్పారు. ఆకలి బాధకు తట్టుకోలేక ఎవరినో దోచుకోవాలనే దురుద్దేశంతో జపాను హత్య చేయలేదు. తన తల్లిని కుళ్ళు సమాజానికి అప్పగించి జపాను పతనానికి కారణమయ్యాడన్న కోపానికి ఆ వ్యక్తి బలి కాలేదు. చనిపోయిన పెద్ద మనిషితో ఎలాంటి పరిచయం లేని జపాను కక్షతో ఈ దారుణం చేయలేదని తేలిపోయింది. తమ స్వార్థం కోసం ఎవరూ తనని పురమాయించలేదని జపాను చెప్పుకున్నాడు. సరదా కోసం ఆకతాయితనంగా ఒక మనిషి చావుకి కారణమై ఉండవచ్చు అన్న ఊహను జపాను ఒప్పుకోలేదు. జపాను మానసిక పరిస్థితిలో ఎలాంటి లోపమూ లేదని వైద్య నిపుణులు పరీక్షలు జరిపి చెప్పారు. చాలా చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. సరైన సమాధానం ఒక్కటి దొరకలేదు. కోర్టు అడ్జర్న్మెంట్తో 4 రోజులు గడిచిపోయాయి. చూడు జపాను, మనం అన్నం తింటాం ఎందుకు? ఆకలి తీర్చుకోవడం కోసం. బడికి పెడతాం ఎందుకు? చదువు కోసం. సినిమా చూస్తాం ఎందుకు? సరదా కోసం. సూరమ్మ వ్యాపారం చేస్తుంది ఎందుకు? డబ్బు కోసం. ఇలాగే మనం ఏ పని చేసినా ఒక కారణం ఉంటుంది. మరి అతన్ని నువ్వు చంపినందుకు ఏదో కారణం ఉండాలి కదా. నువ్వు భయపడకు, నిజం చెప్పు, నీకు శిక్ష వేయను. జడ్జిగారు లాలనగా జపాన్ని అడిగారు. చివరి దశలో, నిజం చెప్తాను, శిక్ష లేకుండా నన్ను బయటికి పంపించండి, నన్ను జైల్లోనే పెట్టండి, జైల్లోనే ఉండనిస్తారా? జపాను సందేహంగా అడిగాడు. ఆ మాటల్లో అంతర్యం అర్థం కాలేదు. అయినా జడ్జిగారు అలాగే అన్నారు. నిజం బయటపడింది. 4 రోజుల నుంచి మస్తూ తాతను కాన్వెంట్ దగ్గర కూర్చోబెడుతున్నాడు జపాను. ఆ దారిన ప్రతిరోజు జపాను వయసున్న వాళ్లు, అంతకన్నా పెద్దవాళ్లు, చిన్నవాళ్లు, ఇంకా చిన్నవాళ్లు కాన్వెంట్కి వెళ్తుంటారు. తీయగా, ముద్దుగా, చిలకల్లా, కాసరబీసరమంటూ మాట్లాడుకుంటారు. డింగ్ డాంగ్ గంటలు వినిపిస్తాయి. గూడు చేరే ముందు గాలిలో రివ్వున పల్టీలు కొట్టే గువ్వల్లా పరుగులు తీస్తారు. ఆ పిల్లల్ని చూస్తున్నప్పుడు జపానుకి చాలా చాలా ఆలోచనలు వస్తాయి. తను కూడా మంచి లాగు చొక్కా వేసుకుని ఓ చేత్తో పుస్తకాల సంచి, మరో చేత్తో టిఫిన్ క్యారేజీ పట్టుకుని బడికి వెళ్లాలనుకుంటాడు. అంతలోనే తన చిరిగిన లాగు, మాసిన బనీను చూసుకుని సిగ్గుపడిపోతాడు. తను కూడా ఎస్ నో ఆల్ రైట్ అని గబగబా మాట్లాడాలనుకుంటాడు. కానీ ఆ మాటలు ప్రయత్నించినా తన నోటికి రావడం లేదు. తను కూడా హాయిగా తుళ్ళుతూ పాడుతూ తిరగాలనుకుంటాడు. అయితే ఎవరూ తనని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వడం లేదు. తన బతుకు మీద అసహ్యం కలుగుతోంది. తను చేసే పనుల్లో విసుగు పుడుతోంది. తనకి చదువుకోవాలని, మనిషిగా గుర్తించబడాలనే తపన రోజురోజుకి ఎక్కువవుతోంది. అదొక అందమైన లోకం, అక్కడ తనకి చోటు ఉంటే ఎంత బావుండు. సూరమ్మ దగ్గర బోలెడంత డబ్బుంది, తనని చదివించగలదు. అందుకే తనకి చదువుకోవాలని ఉందని మా అమ్మకి చెప్పాడు జపాను. సచ్చినోడా, చదువుకుంటావా? నీ అమ్మ గడించింది లేదురా, నీ బాబిచ్చింది లేదురా. నీ అమ్మ బేగి సచ్చి నన్ను గుల్లసేసింది. అది సాలక నువ్వు చదివి నన్ను మరీ గుల్లసేయాలనుకుతున్నావా? అదేటి కుదరదు పరప. సూరమ్మ కసిలింది, జపాన్ని చెడామడ తిట్టింది. పంకజం దగ్గర డబ్బు లేకపోయినా మంచి మనిషి అని సలహా ఇమ్మని అడిగాడు. వద్దు జపాను, చదువుకుంటే నువ్వు మీ అమ్మని, ఈ బతుకుని చేదరించుకుంటావు. నీ మనసు పాడవుతుంది. ఆ చదువులు మనకొద్దు, నువ్వు చదవద్దురా. ఆ మాటలు పూర్తిగా అర్థం కాలేదు, చదవద్దురా అన్న ఒక్క ముక్క తప్ప. అసిరిగతో చెప్పినప్పుడు గొల్లున నవ్వాడు. చదువులో ఏటుందిరా కొంకర పీసు, ఇదిగో ఇందులో ఉందిరా సారం అని చెప్పి తను తాగుతున్న సారా కొంచెం జపాను నోట్లో బలవంతంగా పోశాడు. తన కడుపు కొట్టద్దని మస్తు తాతాల బోధిబోమన్నాడు. ఇంకా చాలామంది వద్దని నిరుత్సాహపరిచారు. ఒక్క పోలారావు మాత్రం జపానుకి చాలా సలహాలిచ్చాడు. రోజుకో సినిమా చూడమన్నాడు. సినిమాల్లో ఎన్నో నేర్చుకోవచ్చు అన్నాడు. బడి కావాలంటే జైలుకెళ్ళమన్నాడు. చదువు గురించి ఆలోచిస్తున్నప్పుడు జపానికి ఆకలి, ఏడుపు గుర్తుకు రావు. బతికినంతకాలము అలాగే ఆలోచిస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఆ రోజు జపాను భూతకర్రకి ఒక చివర తీసుకుని మౌనంగా ముందుకు నడుస్తున్నాడు. మస్తు తాత కర్రకి రెండో చివర పట్టుకుని జపాను వెనుక అడుగులు వేస్తున్నాడు. లేత కిరణాల వెలుగులు నేల మీద పరుచుకుంటున్నాయి. ఒరే జపాను, సోటు మారింది గనక సిల్లరెక్కువ దొరికింది. అందుకే నీకు చెప్తాను, ఓరానికో సుట్టు సోటు మార్పరా అని నువ్వు వినిపించుకోగందా. జపాను రీతిరి నువ్వు వెడుతున్నావురా, సూరమ్మ కోడి కోసిందట, కోడికోర నీకు ఎట్టిందా. ఒరే జపాను, తెల్లారగట్ల మీ అమ్మ కల్లో అగుపించిందిరా, మా జపాను దొరల్లాగున్నాడు తాత అని అడిగిందిరా. జపాను నీకేటైందిరా, ఈ పొద్దు బెల్లం కొట్టినరా, ఇలా పలకవేటిరా. తాత ఎన్నిసార్లు ఎలా మాట్లాడినా జపాను నోరు విప్పలేదు. మస్తు తాత చోటు మారింది. చోటు చేరుకోగానే జపాను గుడ్డపరిచి మస్తు తాతను కూర్చోబెట్టాడు. జపాను పక్కనే ఫుట్పాత్ మీద చతికలబడ్డాడు. బాబూ కళ్ళు లేనోడు, ధర్మం సాయండి అని తాత అడుక్కోవడానికి సాయం చేసేవాడు. కానీ ఈరోజు ఏమీ పట్టించుకోబుద్ధి కావడం లేదు. ఎన్నో దృశ్యాలు జపాను కళ్ల ముందు కదులుతున్నాయి. డింగ్ డాంగ్ గంటలు, కాన్వెంట్ పిల్లల ముద్దు మాటలు వినిపిస్తున్నాయి. ఆ పిల్లల గురించి, ఆ చదువుల గురించి, ఆ జీవితాల గురించి తన మనస్సు ఎదిగినంత వరకు ఆలోచిస్తున్నాడు. మధ్యాహ్నం మస్తు తాత ఇచ్చిన రొట్టె ముక్క, టీ నీళ్లు జపాన్ తీసుకోలేదు. ఎండ చల్లబడింది. రోడ్డు మీద జనం రద్దీ పెరుగుతోంది. కాసేపట్లో ఆ చోటు ఖాళీ చేసి తాతను తీసుకెళ్ళాలి. జపానులో ఆలోచనలు తీవ్ర రూపం దాల్చాయి. తను చదువుకోవాలి. పోలారావు మామ చెప్పినట్టు బడి కావాలంటే జైలుకెళ్ళాలి. ఎలా ఎలా? చిల్లర దొంగతనాలు, చిన్న అల్లర్లు చేస్తే ఎంతోకాలం జైల్లో ఉండనివ్వరు. క్షణంలో జపాన్ ఏదో ఆవేశం లాంటిది ఆవహించింది. అంతే, జపాను పరుగు పరుగున వెళ్ళి నడిరోడ్డు మీద హుందాగా నడిచి వెళ్ళిపోతున్న ఓ వ్యక్తిని, తనకు ఎలాంటి సంబంధం లేని మనిషిని కత్తితో సర్రున పొడిచాడు. అయ్యా, చిన్నపిల్లలు హత్యలు చేస్తే వాళ్ళని జైల్లో పెట్టి బాగా చదువు చెప్పిస్తారని మా పోలారావు మామ చెప్పాడు. ఆ మధ్యలో ఒక సినిమాలో కూడా చూపించారు. నాకు చదువుకోవాలనుంది, చదువుకుని పెద్ద బావుల్లాగా తిరగాలనుంది. అందుకే నేను ఈ పని చేశాను. నన్ను జైల్లో ఎట్టండి, నన్ను బడికంపి చదువుకొనియండి. నీ కాళ్ళట్టుకుంటాను, నన్ను బడికెళ్ళనియండి అయ్యా.
జపాను మాటలకి అందరూ అదిరిపడ్డారు. కోర్టులో నిశ్శబ్దం చోటు చేసుకుంది. జడ్జి గారి తలలో పెద్ద క్వశ్చన్ మార్క్ నిలిచింది. ఈ దేశంలో జపాను లాంటి అనాథ బాధురు ఎందరో ఉన్నారు. అందరికీ చదువుకోవాలనే ఆలోచన ఉండదు, అందరికీ చదువుకునే అవకాశమూ ఉండదు. ఒకవేళ జపాను లాంటి ఏ ఒక్కరిలోనైనా అలాంటి ఆశాకిరణం పడితే వాళ్లకి చదువుకునే అవకాశం ఎవరందివ్వాలి? ఈ వ్యవస్థ తయారు చేసిన ఏ చట్టంతో న్యాయాన్యాయాలు విచారించి ముద్దాయిని శిక్షించాలి? ఎలాంటి తీర్పు ఇవ్వాలి? జడ్జి గారి ఆలోచనల్ని బ్రేక్ చేస్తూ గోడ మీద గడియారం 5 గంటలు వినిపించింది. విన్నారు కదా నే వినిపించిన కథ, శ్రీ శ్రీరాజు గారి జైలు. ఈ కథ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఈ కథ మీద మీ అభిప్రాయం.
తెలుగువారి ఆత్మీయ వారధి.